ఇంకా ఆత్మనివేదన అంటే, ఆత్మనివేదన అంటే చివరిది అన్నమాట. 9 నవవేద భక్తుల్లో చివరిది అంటే ఆత్మనివేదన అంటే ఎటువంటిదంటే, ఆత్మనివేదనకి సర్వోన్నతమైన, బాగా ఉన్నతమైన ఉదాహరణ, మంచి ఉదాహరణ, గొప్ప ఉదాహరణ తెలుసుకోవాలంటే గోపికలు. ఎలా అంటే, అందులో కూడా ఒక చిన్న ఇది సంఘటన అంటే, కృష్ణుడు ఉన్నప్పుడు కృష్ణుడి తలనొప్పి వస్తుంది, తెలుసు కదా ఇది చాలామందికి తెలుసు. కృష్ణుడికి తలనొప్పి వస్తే నారదుల వారు వస్తారు, అవును ఇప్పుడు కృష్ణుడు తలనొప్పి పోవాలంటే ఏం చేయాలంటే, నా అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నాకు నా భక్తుల యొక్క పాదధూళి తీసుకొచ్చి నా శిరస్సుపై రాసినట్లయితే నాకు తలనొప్పి తొలగిపోతుందని. అయితే నారదులు వారు బయలుదేరతారు అనేక మందిని, మునుల్ని, యోగుల్ని, ఋషుల్ని, అదేవిధంగా కొంతమంది భక్తుల్ని అడుగుతారు. ఈ మునులు ఋషులు వీళ్ళందరూ చెప్తారు, లేదు భగవంతుడికి, కృష్ణుడు భగవంతుడు, భగవంతుడి పాదాలు అంటే యోగుల్ని మునుల్ని వీళ్ళందరిని అడుగుతారు నారదులు వారు, పాదుళ్ళు ఇవ్వండి అని. ఇవ్వరు, మా పాదుళ్ళు కానీ కృష్ణుడికి రాస్తే మాకు పాపం అంటుకుంటుంది. ఆ విధంగా ఎంతోమంది భక్తులను అడిగినా ఎవరు ఇవ్వరు అనమాట. భగవంతుడు భగవంతుడి పాదాలకి మా పాదుళ్ళు ఇస్తే మేము ఇంకా ఏమైనా ఉందా, మేము పాతాళానికే వెళ్ళిపోయేది, మా గతి ఏమిటి అని. అయితే గోపికల దగ్గరకు వస్తాడు నారదులు వారు. అప్పుడు గోపికలు వెంటనే పాదుళ్ళు ఎంత కావాలంటే అంత తీసుకోండి అని వెంటనే ఇచ్చేస్తారు, ఏమి ఆలోచించరు. అప్పుడు నారదులు వారు అడుగుతారు, ఇదేంటి ఎంతోమంది మునులు గొప్ప గొప్ప భక్తులు మిగతా వాళ్ళందరూ కూడా ఇవ్వడం లేదు, అందరూ నరకానికి వెళ్ళిపోతారు లేదా పాతాళానికి వెళ్ళిపోతారని బాధపడుతున్నారు, మరి మీరేంటి వెంటనే ఇచ్చేశారు అని అడుగుతారనమాట. మాకు అవన్నీ మాకు తెలియవు, మాకు కృష్ణుడు ఆనందంగా ఉండడం కావాలి, కృష్ణుడికి తలనొప్పి త్వరగా పోతే చాలు అని అనుకుంటారు. అది ఆత్మనివేదన అంటే, వాళ్ళ ఆత్మ అంటే, ఆత్మ అంటే ఇక్కడ తన యొక్క సొంత స్థితి ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తాం మనం. వాళ్ళు ఇంకా ఏది ఆలోచించకుండా కృష్ణుడు ఆనందంగా ఉంటే చాలు, వాళ్ళు నరకంలో ఉన్నా నూనెలో వేయించినా వాళ్ళని పర్వాలేదు వాళ్ళకి. అది ఆత్మనివేదనం అంటే. అది చాలా, మీరు అన్నట్లు చాలా కష్టం అది, అది సర్వోన్నతమైంది అది. అందుకే భక్తిలో ఉన్నతమైనది ఏంటంటే గోపికల భక్తి. కృష్ణుడు చెప్తాడు భాగవతంలో, మీరందరూ నాకు ఈ విధంగా సేవ చేస్తున్నారు కాబట్టి నేనేమి తిరిగి ఇవ్వలేను, మీరు దేంతో సంతృప్తి పొందాలంటే మీ యొక్క సేవ ఏదైతే నాకు చేస్తున్నారో దాంతోనే మీరు సంతృష్టిగా ఆనందించండి అంతే, ఇంక నేనేమి ఇవ్వలేను అని చెప్తున్నాను. అది ఆత్మనివేదన అంటే. అంత తేలిక కాదనమాట, చాలా కష్టం. ఇక్కడ పాయింట్ ఏంటి, ఇందులో రహస్యం అంటే మనం చేసే ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడి ఆనందం కోసం ఉండాలి, మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా. అది అక్కడ ఆత్మనివేదన అంటే. వాళ్ళు నరకంలో ఉన్నా స్వర్గంలో ఉన్నా ఎటువంటి స్థితిలో ఉన్నా వాళ్ళకి ఆహారం ఉన్నా లేకున్నా కృష్ణుడు ఆనందంగా ఉండే విధంగా వాళ్ళ యొక్క పనులన్నీ ఉంటాయి. కృష్ణుడు ఆనందంగా ఉంటే వాళ్ళకి చాలు, వాళ్ళకి ఆహారం ఉన్నా లేకపోయినా వాళ్ళ కుటుంబం ఎలా ఉన్నా వాళ్ళ సంసారం ఎలా ఉన్నా ఎక్కడున్నా వాళ్ళ స్థితి ఏమైనా కానీ వాళ్ళు పట్టించుకోరు అనమాట. ఇది ఉన్నతమైంది. కానీ అది ఈ రోజుల్లో సాధారణమైన జనులకు చెప్తే అదేంటండి భగవంతుడు మరి మేము ఎలా ఉన్నాడో మా కష్టాలను పట్టించి కూడా భగవంతుడు మేము ఆనందంగా ఉండేటట్టు మాకు సదుపాయాలు ఏర్పాటు చేయాలి, నేను మేము అందుకే రోజు గుడికి వెళ్తాం అని చెప్తారనమాట. కానీ ఆ స్థితిలో నివేదన చేస్తే అంటే ఆత్మనివేదనలో అంటే సర్వోన్నతమైన ఆ భక్తి స్థాయిలో ఉండే ఆ దివ్యమైన ఆనందం వేరు, గోపికలకు ఉండే ఆనందం. ఈరోజు మనం చెప్పుకోబోయేది దేని గురించి అంటే, జంతువులకి మనుషులకి మధ్య తేడా, భేదం ఏమిటి, శాస్త్రం ఏమని చెప్తుంది, మనం ఏమి నేర్చుకున్నాం, అసలు ఏం తెలుసుకుంటున్నాం, నిజానికి జంతువులకి మనుషులకి గల తేడా ఏమిటి. మనిషికి ఆలోచన శక్తి ఉంది, దానికి ఆలోచన శక్తి లేదు జంతువులకి. ఇంకా చెప్పండి, నాలుగు కాళ్ళు ఉంటాయి. ఓకే, మనిషికి మీరు అన్నారు మనిషికి ఆలోచన శక్తి ఉంది జంతువులకి లేదని. ఇంట్లో పాలు ఉన్నాయి అనుకోండి, వంటింట్లో పిల్లి ఎప్పుడు ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తుందా, వంటింట్లోకి రాదు. అది ఏ సమయంలో ఇంట్లో వంట చేయడానికి ఎవరు ఉండకుండా వంటగది ఖాళీగా ఉంటుందో వస్తుంది అది. అంటే దానికి ఆలోచన ఉంది, ఎప్పుడు రావాలో అది ఆలోచిస్తుంది, అది చూస్తుంది. కాబట్టి వాటికి కూడా ఉంది ఆలోచన, ఉంది కదా లేదా.
మనం పుస్తక పఠనం ద్వారా తెలుసుకుంటాం, అవి మరి అలా చేయవు కదండి. మన భగవంతుడు జన్మలో ఇచ్చాడంటే దాన్ని కొంచెం సార్థకం చేసుకోగలదు, పుస్తకం చదివో వినటమో దేనిదో ద్వారా సార్థకం
చేస్తాను.
కానీ ఇప్పుడు ఒక కుక్క వచ్చి ఇక్కడ కూర్చుని ఇదంతా వినలేదు కదండి,
అవునవును,
చదవలేదు, దానికి ఆ శక్తి లేదు కదా.
కరెక్ట్, అవును అవును. ఇంకా ఇంకేమి తేడాలు ఉన్నాయి మనుషులకి జంతువులకి, అసలు ఏమిటి తేడా. రెండు కాళ్ళు, మనకి రెండు కాళ్ళు, జంతువులకి నాలుగు కాళ్ళ, రెండు కాళ్ళతో ఉన్నాయి, ఉన్నాయి పక్షులు కూడా ఉన్నాయి, పక్షులు ఉన్నాయి కదా, రెండు కాళ్ళే ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి కదా. కోడి, కోడికి రెండు రెక్కలు ఉంటాయి, రెండు కాళ్ళు ఉంటాయి, ఇలా పక్షులు అనేకమైనవి ఉన్నాయి కదా. ఇంకా ఇంకెవరైనా చెప్తారా? మనిషికి జంతువుకి గల తేడా, విచక్షణ జ్ఞానం. అవును, ఉంది. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగల శక్తి మనిషికి ఉంది. అవును. ఇంకా ఇంకా ఏమని చెప్తారా? మహాభారతంలో చెప్పండి, ఏమని చెప్తున్నారు? మానవ సేవ,
సేవ చేసుకోవాలి,
మనిషిని మెత్తినాక సేవ చేయాలి. సేవ అన్నీ చేస్తున్నాయి, జంతువులు కూడా సేవ చేస్తుంటాయి, వాళ్ళ పిల్లలకి సేవ చేస్తుంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక అడవిలో ఒక ఒక పులుల గుంపు ఉందనుకోండి, వేరే ఏదైనా జంతువు పులి మీదకి వస్తే అవన్నీ కలిసి ఒకదానికి కూడా సహాయంగా ఉంటాయి. అదేవిధంగా దుప్పులు, లేడ్లు, పక్షులు ఒక గుంపుగా ఉండి ఎప్పుడు ఏదైనా జరిగితే పక్కవాటికి కూడా అవి సహాయం చేస్తూ ఉంటాయి, ఒకదాంట్లో ఒకటి సేవ చేస్తూనే ఉంటాయి, పిల్లలకి సేవ చేస్తూ ఉంటాయి. అవి కూడా వాటికి కూడా చిన్న పక్షులు ఇవన్నీ ఉంటే చిన్న పక్షుల్ని సేవిస్తూ ఉంటాయి, తల్లి పక్షి కూడా. భగవంతుడికి, భగవంతుడిని స్మరించే, భగవంతుడిని తెలుసుకోవాలంటే, భగవంతుడిని దర్శించాలంటే మానవ జన్మ అవసరం అంటారు. ఓకే, ఇంకా సాధ్యం కాదు. ఓకే, ఇంకా సేవ అనేది అన్నిటిలో కూడా ఉంది, మనలో ఉంది, వాటిలో కూడా ఉంది, మన ఇక్కడ అడిగిన తేడా. అయితే మహాభారతంలో ఏమని చెప్పబడిందంటే, మనిషికి జంతువుకి గల తేడా ఒక చిన్న శ్లోకంలో చెప్తున్నారు. ఏమిటంటే, ఆహార నిద్ర భయ మైథునంచ సామాన్యమేతద్ పశుభిర్ నరానాం. ఆహారం అంటే తినడం, మనం తింటాం ఉదయం లేచిన కానీ రోజుకు మూడు సార్లు నాలుగు సార్లు వాడి వీలుని బట్టి వాడికి ఉన్న దాన్ని బట్టి తింటూ ఉంటాడు. అదేవిధంగా జంతువులు వాటి యొక్క ప్రత్యేకమైన ఆహారం, పులులైతే ఏదో మాంసాన్ను, లేదా పక్షులైతే ఏదో పురుగులను, లేదా శాకాహారం తినే జంతువులు శాకాహారాన్ని, ఇప్పుడు ఆవులు గేదెలు అయితే గడ్డిని, ఇవి ప్రతి ఒక్కటి ఆహారం తింటూనే ఉంటాయి. ఆహార నిద్ర, నిద్ర అంటే మనకు తెలుసు నిద్రించడం, మనం నిద్రిస్తాం, జంతువులు కూడా పక్షులు కూడా నిద్రిస్తాయి. ఆహార నిద్ర భయ మైథునంచ, భయ అంటే భయపడి మనం వాతావరణానికి, ఎండకి, ఎండ తాకిడికి భయపడి మనం ఇళ్ళు కట్టుకుంటాం. అదే వర్షం నుండి కూడా కాపాడుకోవడానికి ఇళ్ళు లేదా గొడుగులు, రకరకాల ఏర్పాట్లు, మన ఏర్పాట్లు మనం చేసుకుంటాం భయం. అదేవిధంగా పక్షులు కూడా గూళ్ళు కట్టుకుంటాయి రాత్రి నిద్రించడానికి, ఇతర జంతువులు వాటి మీద పడి వాటిని తినేయకుండా ఎక్కడంటే అక్కడ ఉంటే తినేస్తాయి. పిల్లల యొక్క రక్షణ కోసం కూడా వాటి గూళ్ళు, అదే జంతువులు కుక్కలో పిల్లులు అయితే వాటికి తగ్గట్టుగా అవి వాళ్ళ జీవితంలో ఎదుక్కుంటూ ఉంటాయి. ఎక్కడ మనం పడుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఏమిటనేవి భయం. మైథునం, మైథునం అంటే పిల్లలను పుట్టించడం, సంతానోత్పత్తి. అవి మనుషులు చేస్తున్నారు, జంతువులు కూడా సంతానోత్పత్తి అనేది వాటిలో కూడా ఉంది. కాబట్టి ఈ నాలుగు, ఆహార నిద్ర భయ మైథునంచ, నాలుగు ఏమిటవి? నాలుగు ఏమిటి? ఇప్పుడు మనం నాలుగు చూసాం, ఆహారం తినడం, నిద్ర భయం, మైథునం. ఈ నాలుగు, ఈ రెండులో ఆహార నిద్ర భయ మైథునంచ సామాన్యమేతద్, ఈ రెండు, ఈ నాలుగు సామాన్యం ఏతద్, ఇవన్నీ సామాన్యంగా ఉంటాయి. సామాన్యమేతద్ పశుభిర్ నరానాం, ఎక్కడ ఉంటాయి ఈ రెండిట్లో? పశువుల్లోనూ, ఏ రెండిట్లో మనకి? పశువుల్లోనూ మరియు మనుషుల్లోనూ కనబడతాయి ఈ నాలుగు. ఆహార నిద్ర భయమైదునంచ సామాన్యమేతద్ పశుభిర్ నరానాం. ధర్మోహితేష అధికో విశేషో ధర్మేన హీన పశుభిర్ సమాన. ఇక్కడ మనిషిని జంతువుల నుండి వేరు చేసింది ఏంటంటే ధర్మం. ధర్మోహితేషాం అధికో విశేషం అంటే మనిషి తన యొక్క ధర్మాన్ని తెలుసుకోగలి, మీరు అన్నారు భగవంతుడిని చూడగలగడం, అదేవిధంగా మనం ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి మనం తెలుసుకోగలగడం, భగవంతుడి గురించి తెలుసుకోవడం, ఇవన్నీ ధర్మంలోకి వస్తాయి. మనిషిగా మన యొక్క ధర్మం ఏంటి, మనం ఏం చేయాలి? ధర్మోహితేషాం అధికో విశేషం, ఇది అధికమైన విశేషం. విశేషంగా మనిషిని జంతువుల నుంచి వేరు చేసేది. ధర్మేన హీన, ఈ ధర్మం కానీ లేనట్లయితే ధర్మేన హీన ఏమిటది? పశుభిర్ సమాన. ఆ వ్యక్తి మనిషి ఎటువంటి వ్యక్తి అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ఎంతటి వాడైనా కావచ్చు, ఈ జ్ఞానం ఏది కానీ లేనట్లయితే అటువంటి వ్యక్తి పశువుతోటి సమానం. ధర్మేనహీన పశుభిర్ సమాన, ఈ ధర్మం కానీ లేకపోయినట్లయితే వాళ్ళు పశువులతోటి సమానం. మరి మీరు ఇప్పుడు ఊహించండి, మనకి ఇప్పుడున్న సంఘంలో, ప్రస్తుత సంఘంలో ఎంతమంది ఈ పశు ప్రవృత్తితో ఉన్నారనేది, చాలామంది ఉన్నారు, ఎవరికీ తెలియదు అసలు ఈ జ్ఞానం ఏమిటనేది. అయితే ఈ ధర్మం తెలుసుకునే మార్గంలో మొట్టమొదట, అంటే ముఖ్యంగా చెప్పాలంటే, ఈ ఆధ్యాత్మిక జీవనం అనేది మనుషులకే అర్థం చేసుకోగలరు. ఏదో మీరు అన్నట్లు ఇక్కడ మనం చెప్పుకున్న ఏంటి, కుక్క లేదా జంతువును తీసుకొస్తే అది ఇక్కడ అర్థం చేసుకోలేదు మనం చెప్పేవన్నీ విని. ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం, మన మనసులో ఆలోచించడం, ఇవన్నీ జరగవు. వాటికి ఇంకా విచక్షణ జ్ఞానం, ఏది తప్పు ఏది ఒప్పు అని తెలియదు. ఈ జ్ఞానం, ఈ విచక్షణ జ్ఞానం, భగవంతుడి గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస, ఇవన్నీ మనకి ఎలా వస్తున్నాయి? ఎందువల్లంటే భగవంతుడు మనకి ఉన్నతమైన బుద్ధిని ఇచ్చాడు కాబట్టి దాని ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ఈ రోజుల్లో ఈ యొక్క జ్ఞానం అనేది చాలా తక్కువ మందికి ఉంది, చాలా 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 తక్కువ మందికి. అసలు తెలుసుకుందామనే ఉత్సాహమే చాలా తక్కువ మందికి. మనం ఎంతోమందిని రమ్మన్నాం కార్యక్రమానికి. ఈరోజు ప్రతి బుధవారం ఇక్కడ కార్యక్రమం జరుగుతుంటుంది, ఆధ్యాత్మిక కార్యక్రమం, భజన, కీర్తన, ప్రవచనం ఉంటుంది. కానీ ఎంతమంది వస్తున్నారు? కానీ ఇదే సమయంలో మీరందరూ ఇక్కడ ఎక్కువ మంది మీరు స్త్రీలు ఉన్నారు, చూసినట్లయితే ప్రతి ఇంటికి వెళ్ళి సీరియల్ నడుస్తుంటుంది కదా. అది తెలుసుకోవడానికి, అది చూడడానికి అక్కడ ఏం జరుగుతుందని అది చాలా కుతూహలంతో చూస్తూ ఉంటారన్నమాట కదా. కానీ దానివల్ల ఇంకా ఏంటి, మనలో ఇంకా జంతు ప్రవృత్తి, పశు ప్రవృత్తి ఏంటి, ఆహార, నిద్ర, భయం, ఐదునం, ఇవే, వీటి గురించే అందులో కొట్టుకునేది ఏది చేసినా కూడా. ఇంకేమైనా ఉన్నాయి? ఈ నాలుగు విషయాలు తప్ప ఇంకా మీరు ఏ ఛానల్లో పెట్టినా కానీ వచ్చేది ఈ నాలుగిటి గురించే అంతేనా? ఇంకేమైనా ఉందా నాకు చెప్పండి. ఈ నాలుగు కాకుండా మనం ఏమైనా చేస్తామా? లేదు కదా. కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు. అందులో అంటే ఇది మనిషి అనే, మనిషి జీవితం అనేది ఆధ్యాత్మిక జీవనానికి, ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడానికి, మీరన్నట్లు భగవంతుని దర్శించడానికి, భగవంతుని తెలుసుకోవడానికి ఉన్న ఒక గొప్ప అవకాశం అన్నమాట మనిషి జన్మ అనేది. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి మొత్తం. అందులో మనిషి జన్మ 4 లక్షల రకాలు మనుషుల్లో. అందులో కొంతమందికే ఈ జిజ్ఞాస అనేది ఉంటుంది. ఈ 4 లక్షల రకాల్లో కూడా మనుషుల్లో కొంతమందికి ఈ జిజ్ఞాస అనేది ఉంటుంది, భగవంతుడి గురించి తెలుసుకుందాము అనేది. కాబట్టి మనం ఈ మనిషి జన్మని వృధా చేసుకోకూడదు. ఈ యొక్క జిజ్ఞాసతో మొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, ధర్మంలో మొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ధర్మం తెలుసుకోవాలి మనిషి. ఈ ధర్మం అవగాహన చేసుకునే దాంట్లో, అంటే ఇంకా చెప్పాలంటే స్పష్టంగా ఆధ్యాత్మిక జీవనంలో మనం, అంటే మనిషి, ప్రతి మనిషి కూడా మొట్టమొదటి తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏమిటి, మనం ఏమిటి, ఎవరైనా చెప్తారా? దాంట్లో ఇంకా చెప్పాలంటే దానికి ఒక చిన్న ప్రశ్న, మనం ఎవరం, ఇది మీరు ఎవరు అనేది ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది. ఏంటిది ప్రశ్న? మీరు ఎవరు, మీరు ఎవరు, ఇది ప్రశ్న. ఆలోచించండి, మీరు ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? ఒక కుక్కని పిలిచి కుక్క నువ్వెవరు అంటే ఏం చెప్పలేదు, దానికి ఏం అర్థం కాదు అసలు మొట్టమొదట. మరి మీరు చెప్పండి, మీరు ఎవరు, ఎవరు చెప్పండి మీరు. ఇందులో మామాట ఏముంది, మనం తెలుసుకోవడానికే కదా అడిగేది. సరిగ్గా తప్పు చెప్తే మనం నిజం ఏంటో తెలుసుకుంటాం. ఏంటి సమాధానం ఏంటి? ఆత్మ. ఓకే, ఆయన ఆత్మ అని చెప్పారు. ఇంకా మిగతా ఎవరైనా ఏమైనా సమాధానం ఉందా? ఇక్కడ నేను అడిగే ప్రశ్న మీరు ఎవరు, మీరు ప్రశ్నలు తర్వాత వేయండి. నేను అడిగినప్పుడు నేను దానికి దానికి టైం కేటాయిస్తాం. అప్పుడు మీరు అడుగుదు కానీ నేను చెప్తాను అన్ని మనం జరిగిందంటే. ఇప్పుడు ప్రశ్న ఏంటి, మీరు ఎవరు, మీరు మీరు ఆత్మని చెప్తున్నారు, మీరు ఆత్మని చెప్పారు, మిగతా వాళ్ళు ఏమైనా ఉన్నాయా? లేవా, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను భారతీయుణ్ణి, నేను పాలకొల్లు వాసిని లేదా భీమవరం వాసినో లేదా బ్రాహ్మణ్ణి, నేను క్షత్రియుణ్ణి, అమెరికా వాడిని, ఇలాంటివి ఏం లేవా? అవి ఉన్నాయా?
అవే ఉన్నాయండి, ఫస్ట్ అయ్యా.
కానీ మనం నేను అడిగే ప్రశ్న ఏమిటంటే అది ఎప్పుడు సత్యమై ఉండాలి. అది మీరు ఏ సన్నివేశంలో మేము ఎక్కడ అడిగినా మీరు అది ఎప్పుడు కూడా సత్యమయ్యే విధంగా ఉండాలన్నమాట ఆ సమాధానం. అర్థమవుతుందా? ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు పాలకొల్లు వాస్తవ్యులు, నేను పాలకొల్లు వ్యక్తిని అన్నారు అనుకోండి. మీరు వెళ్ళి రేపు హైదరాబాద్లో ఉంటే మీరు హైదరాబాద్ వాళ్ళు అయిపోయారు. కానీ మీరు ఒకళ్ళే, అదే వ్యక్తి ఒకళ్ళే. కానీ మరి మీరు ఎవరు? ఆ ఒకళ్ళే ఎప్పుడు సమానంగా మారకుండా ఉండేది ఎవరు అసలు? ఇక అర్థమవుతుందా? ఇది ఇప్పుడు ఏదైతే నేను అడుగుతున్నానో ప్రశ్న, ఇది ఆధ్యాత్మిక జీవనంలో మొదటి మెట్టు అన్నమాట. మొదటి మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది. కాబట్టి ఎక్కడున్నా మనం మారకూడదు. ఇది సమాధానం. అదేమిటి అంటే అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి? ఆ బ్రహ్మ, ఆ బ్రహ్మ అంటే దానికి ఒక పేరు ఉంది. బ్రహ్మ అంటే ఇక్కడ ఆత్మ. మీరు చెప్పారు ఏంటి ఆత్మ? ఆత్మ అనేది నేను హైదరాబాద్లో ఉన్నా నేను ఆత్మనే, నేను ఒక బ్రాహ్మణుడి దేహంలో కూడా ఉన్నా నేను ఆత్మనే, నేను ఒక స్త్రీ దేహంలో ఉన్న ఆత్మనే, ఒక పురుషుడి దేహంలో ఉన్న ఆత్మనే, లేదా కుక్క దేహంలో కూడా ఉన్న ఆత్మే. ఇందులో మార్పు లేదు. ఇందులో ఏమైనా మార్పు ఉందా? మీరు హైదరాబాద్లో ఉన్నా చెప్పచ్చు, ఇక్కడ అహం బ్రహ్మాస్మి అంటే నేను ఆత్మని. అది సమాధానం. మీరు చెప్పింది కరెక్టే, కానీ మిగతా వాళ్ళు ఏం చెప్తారు, ఏం ఆలోచిస్తున్నారని అడుగుతున్నాను అన్నమాట. ఆలోచించాలి మనం. ఆధ్యాత్మిక జీవనం అంటే ఆలోచించడం, తెలుసుకోవడం, దాన్ని ప్రశ్నించడం, ప్రశ్నించి దాన్ని మనం ఆచరించడం, తెలుసుకున్నదాన్ని. అంతేగాని ఆధ్యాత్మిక జీవనం అంటే ఈ రోజుల్లో చాలామంది మనం ఒక గురువు దగ్గరికి వెళ్తున్నాం అంటే నువ్వేం అడగకూడదు, నువ్వేం మాట్లాడకూడదు, చెప్పింది విని వెళ్ళిపో అంతే, అలా ఉంటుంది. కానీ అలా ఉంటే మనం ఏమి నేర్చుకోలేము. మనకున్న సందేహాలు తెలియజేయాలి, దాని గురించి తెలుసుకోవాలి, అంతేనా? కాబట్టి మనం ఆత్మ ఎలాగా, మరి ఆత్మ ఎటువంటి ఆత్మ, ఆత్మ అంటే ఏమిటి అసలు, ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది? మరి నేనేమో ఇప్పటివరకు నేను పాలకులు వాడినో, లేదా క్షత్రియుడినో, వైశ్యుడినో, శూద్రుడినో, లేదా పురుషుడినో, స్త్రీనో అనుకుంటూ ఉన్నాం. మరి ఆత్మ అంటే ఆత్మ ఎలా ఉంటుంది అంటే దాన్ని మనం చూడలేము. ఈ కళ్ళతోటి భౌతికమైన కళ్ళు మనకున్నవి వాటిని నేరుగా చూడలేము. కానీ అది ఉందా లేదా అనేది మాత్రం మనం గమనించవచ్చు. అది ఎలాగంటే మనం ఎప్పుడైనా మరణం అంటే తెలుసు కదా మీకు, మరణం అంటే ఏమిటి? ఒక వ్యక్తి మరణించాడు లేదా ఒక జంతువు మరణించిందంటే ఏమిటి, ఏమి జరిగింది? మరణం అంటే ఏం జరిగినట్లు అక్కడ
శరీరానికి మరణం.
ఇక్కడ ఏంటి, మన మరణం సంభవించిందంటే ఒక వ్యక్తికి లేదా ఒక జంతువుకి ఆత్మ శరీరం వదిలి బయటికి వెళ్ళిపోయింది అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మ శరీరంలో ఉన్నంతసేపు మనం బ్రతికి ఉన్నట్లుగా ప్రాణం ఇవన్నీ కూడా ఉంటాయి. ఆత్మ ఎప్పుడైతే బయటికి వెళ్తాయో మిగతా ఉన్నవి శరీరంలో అవయవాలు ఇవేమి కూడా పనిచేయవు అన్నమాట. ఆ విధంగా మనం తెలుసుకోవచ్చు ఆత్మ అంటే ఆత్మకి ఏముంటాయి లక్షణాలు, చలనం, కదలిక, చేతనం, అది కదులుతుంటుంది మాటలో, ఇవన్నీ రావడం, ఇవన్నీ లక్షణాలు అన్నమాట. ముఖ్యంగా ఆత్మ చేతనం కలిగి ఉంటుంది, జడ పదార్థం కాదు. ఇది బ్యాగ్ లేదా ఇవేమే మిగతా వస్తువులు అనుకోండి, పూల కుండి, ఇవన్నీ కుండి కదలదు. మనం కొట్టినా లేదా ఒక రాయి తీసుకొని పగల కొట్టినా అది ఏం చేయదు. కానీ ఒక వ్యక్తిని, ఒక ఆత్మ అంటే మనిషిని కానీ లేదా జంతువుని కానీ మనం ఏదైనా గిల్లినా ఏదైనా చేసినా దానికి ప్రతిగా అది వేరేది ఏదో చేస్తుంది, కోప్పడడం లేదా పారిపోవడం, ఇంకేదో చేస్తుంది. ఆత్మ అంటే ప్రాణం కాదు. ప్రాణవాయువులు అనేవి 5 రకాల ప్రాణవాయువులు అనేవి ఉంటాయి దేహంలో. ఆత్మ ఉన్నంత వరకు ఆ ప్రాణవాయువుల సహాయంతో ఈ ఆత్మ తన యొక్క కార్యకలాపాలు చేసుకుంటూ ఉంటుంది. ప్రాణవాయువు ఆత్మ అనేది ఈ యొక్క ఎలాంటిదంటే ఆత్మ ఈ యొక్క శరీరాన్ని నడిపించేది ఆత్మ. అది మనం బాగా ఇంకా అర్థం చేసుకోవాలంటే మనకి మీకు ఒక కారు ఉందనుకోండి, మీ ఇంట్లో ఒక కారు ఉంది. ఆ కారు రోడ్డు మీద నడవాలంటే అసలు ఏం కావాలి కారులో? పెట్రోల్ కావాలి, ఇంధనం కావాలి. అన్నీ ఉన్నాయి, కారు సిద్ధంగా ఉంది, కారు బాగుంది, అంతా కారులో ఏమీ సమస్య లేదు. ఆ కారు ఇప్పుడు రోడ్డు మీద నడవాలంటే ఏం చేయాలి? డ్రైవర్ కావాలి. డ్రైవర్ లేకపోతే కారు నడవదు కదా, నడుస్తుందా? ఎంత పెద్ద రేస్ కారు, BMW లేదా అంబాసిడర్ లేదా ఇంకేదో మారుతి, జెన్నో, ఆల్టో ఏవైనా కానీ డ్రైవర్ లేనిదే కారు నడవదు. పెట్రోల్ ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా మన దేహంలో కూడా డ్రైవర్ ఎవరు? ఆత్మ. మన దేహంలో ఏంటి మరి పెట్రోల్ ఇవన్నీ? పెట్రోల్ కానీ క్లచ్ బ్రేకులు ఇవన్నీ ఏంటి? అవన్నీ కూడాను మన మనస్సు, బుద్ధి, తెలివితేటలు, రక్తం ఇవన్నీ ఉన్నాయి కదా, రక్తం, నరాలు, ఇవన్నీ నరాలు, ఇవన్నీ క్లచ్లు అనమాట. ఎక్కడికక్కడ ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ని పట్టుకోవడం, బ్రేకులు వేయడం, ఇవన్నీ నరాలు, రక్తం, ఇవన్నీ ఉన్నాయి మన దేహంలో. అలాగనే కారులో కూడా డ్రైవర్ అనమాట. డ్రైవర్ ఎప్పుడైతే బయటకు వచ్చేసాడు అనుకోండి, కారు ఇంకా కదలదు. అదేవిధంగా మరణం సంభవించడం అంటే ఈ ఆత్మ దేహాన్ని వదిలి బయటికి రావడం. ఇది ఆధ్యాత్మిక జీవనంలో మొదటి మెట్టు అన్నమాట. ఇది తెలియకుండా మనం ఎన్ని యోగాసనాలు వేసినా, ఎంత ధ్యానం చేసినా, ఎన్ని చేసినా కూడా వృధానే. అది కేవలం భౌతికంగా ఏదో తాత్కాలిక ఉపశమనమే కానీ నిజమైన జ్ఞానం అనేది మనకేం రాలా. అంటే మనిషి జన్మలో మనం ఏదో ధర్మం అనేది ఉంది కదా, మనం ఏం చెప్పుకుంటున్నాం ఈరోజు మనం? మనుషులకి జంతువులకి గల తేడా ఏమిటి అని. కాబట్టి మనం మనిషి జన్మలో ఈ జ్ఞానాన్ని కానీ మనం తెలుసుకోలేదు అనుకోండి, మనం ఆత్మలో ఈ శరీరం వేరు, మనం వేరు, మనం వీటన్నింటికంటే ఉన్నతమైన వాళ్ళం. ఇంకా మనకి కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, నయనం దహతి పావక నశోష్యతి మారుత. అంటే దీన్ని ఆత్మని, ఎటువంటిది ఆత్మ అంటే దీన్ని ఆత్మని కాల్చలేదు మంట, నిప్పు కాల్చలేదు, గాలి శోషించుకోలేదు, నీరు తడపలేదు, లేదా ఒక ఆయుధం ద్వారా దీన్ని కత్తిరించలేము. ఇంకేది కూడా ఏ భౌతికమైన పదార్థాలు, ఆకాశం, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ కూడాను ఆత్మని ఏమి చేయలేవు అని చెప్తున్నాడు కృష్ణుడు భగవద్గీతలో. కాబట్టి ఈ ఆత్మ అది, ఇది మొదటి మెట్టు. అసలు ఇది ఎవరైతే అర్థం చేసుకోలేరో, నేను ఆత్మనే, ఈ శరీరాన్ని కాదు అని, ఈ జ్ఞానం ఎవరికైతే ఉండదో, అందుకే ఎవరైతే ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నారంటే వాళ్ళను మనం మీరెవరు అని అడగగానే వాళ్ళు వెంటనే నేను ఆత్మని అనే సమాధానం రావాలి. మనం ఆత్మే అని తెలుసుకోకపోతే మరి ఇంక ఎప్పుడు ఆధ్యాత్మిక జీవనం మొదలవుతుంది? ఇంకా తర్వాత వేరే ఉన్నాయి, ఆత్మ, ఈ ధర్మం తెలుసుకోవడంలో, పరమాత్మ, భగవంతుడు, ఈ మూడు దశలు అన్నమాట. కానీ మొదటి మెట్టు ఆత్మ, మనం ఈ శరీరం కాదు, ఆత్మ అనేది మనం తెలుసుకోవాలి. అనేకమైన ఉదాహరణలు చెప్పుకోవచ్చు దీనికి. ఒక ఉదాహరణ మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ఒక కారు చెప్పాము. ఇంకా అనేకమైన ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు దీనికి. ఎందువల్లంటే ఈ ఆత్మ ఉన్నంతసేపే ఈ దేహానికి, వీటన్నిటికి కూడా మనం విలువిస్తాం. ఎవరైనా ఒక పెద్ద నాయకుడో ఎవరొచ్చినా అతను ఉన్నట్టుండి హఠాత్తుగా మరణించాడు అనుకోండి, ఎవరి దగ్గరకు కూడా వెళ్ళరు, దూరంగా పారిపోతారు. ఇది ఏదో దెయ్యం పోతాం అనుకుంటారు. ఎందువలన ఆత్మ ఉండడం వల్లనే మనకి ఆకర్షణ. ఎందువల్లంటే ఈ ఆత్మ కూడాను, ప్రతి ఆత్మ కూడాను భగవంతుడికి సంబంధించింది. మనకి భగవంతుడి పట్ల అంటే కృష్ణుడి పట్ల ఆకర్షణ ఉంది ప్రతి జీవికి. కాబట్టి భగవంతుడికి చెందిన ఈ ఆత్మ పట్ల కూడా మనకి ఒక రకమైన ఆకర్షణ ఉంది. కానీ అది పూర్తిగా నిజమైన సహజమైన స్థితి కాదు. సహజమైన స్థితి మనకి భగవంతుడి పట్ల ఇప్పుడు ఆకర్షణ కలిగి ఉండడం. అందువల్లనే మనం ఒకళ్ళనొకళ్ళు, మన అంటే భౌతిక సంసారంలో భార్య భర్తలో, లేదా బిడ్డలో, లేదా బంధువులో, మిత్రులో, స్నేహితులు, ఇంకా ఈ రకరకాల సంబంధాలు ఎన్ని ఉన్నా కానీ మనం నిజంగా మనం ఏదైతే కోరుకుంటున్నామో సుఖంగా ఆనందంగా ఉందాం అది మాత్రం పొందలేకపోతున్నాం. అర్థమవుతుందా? పొందుతున్నామా? పూర్తిగా సుఖంగా ప్రశాంతంగా చాలా ఆనందంగా ఉంటుందా మనకి ఏదైతే ఉందో ఈ యొక్క సంబంధాల ద్వారా, భార్య భర్త, బిడ్డలు, లేదా స్నేహితులు? లేదు. అందుకే మనం ఇప్పుడే ఏం చూసాం, ఒక శ్లోకం చూసాం భజహూరే మన శ్లోకంలో, ఏంటి ఈ బంధువులు మిత్రులు వీళ్ళందరినీ సేవించడం ద్వారా నిజమైన ఆనందం అనేది మనకి లభించడం లేదు. నిజమైన ఆనందం ఎక్కడ మొదలవుతుందంటే మనం నిజంగా ఈ దేహం కాదు, మనం ఆత్మలం అని మొదటి మెట్టు ఎక్కితే అక్కడి నుంచి ఇంకా భగవంతుడు ఎవరు, ఏమిటి, మనం ఏమి చేయాలి, ఈ జ్ఞానం అంతా ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడే నిజమైన ఆనందం. మరి మనం ఆత్మలం అన్నమాట. ఇంకా మరి మనిషి చేసేది ఏంటి? మరి ఇంకా ముఖ్యమైన తేడా ఒకటి ఉంది మనుషులకి, జంతువులకి. ఆలోచించే శక్తి ఉంది, అవును. అది ఇందాక చెప్పారు, మొదట ఎవరు చెప్పారు, ఆలోచన శక్తి. ఆలోచన శక్తి మనకి ఉంది, వాటికి కూడా ఉంది. మనం మాట్లాడగలం, మనకి మనం అవి చెప్పలేము అంటారు. పక్షులు ఒక రకంగా అరిస్తే అవన్నీ ఒక దగ్గర ఉండి ఎగిరిపోతుంటాయి, మనకు తెలియదు అది ఎందుకు ఎగిరిపోతుందో. కుక్క ఒక రకంగా అరిస్తే మిగతా కుక్కల దగ్గరకు వస్తాయి, ఇంకొక విధంగా అరిస్తే కుక్కలు ఏవి అన్ని దూరంగా పారిపోతాయి. ఈ కుక్క అరిస్తే ఏంటి, అందులో కూడా ఒక రకమైన భాష, ఒక రకమైన వ్యక్తం చేసే ఇవి భావం అనేది వాటిలో ఉంది, కానీ మనకి తెలియదు ఆ భావం. కాబట్టి ఇవన్నీ కూడా వాటిలో ఉన్నాయి, కానీ మనకి ఎక్కువగా ఉన్నతంగా ఉన్నాయి ఇవన్నీ. ఎక్కువ భావాలు, ఎక్కువ వ్యక్తం చేసే లక్షణాలు, ఎక్కువ భాష పరిజ్ఞానం ఎక్కువగా ఉంది. కానీ వాటిలో కూడా ఉంది. పూర్తిగా వాటికి లేకుండా మనకు ఉన్నది ఉంది. ఏమిటది? జ్ఞానం. అవును, జ్ఞానం సంపాదించడం మనకుంది. ముఖ్యమైనది ఏమిటంటే, ముఖ్యమైనది ఇంకా బాగా ముఖ్యమైనది ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే, ఒక కుక్క ఒక మనిషి ఉన్నారు. ఒకళ్ళు 2-3 రోజుల నుంచి ఆహారం లేదు అనుకోండి. ఏదో ఒక దగ్గర ఒక విందు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ విందుకు వస్తున్నారు, చాలామంది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళిద్దరూ ఈ కుక్క ఈ మనిషి చూశారు, ఆడ విందు జరుగుతుంది, మనకి ఆహారం అక్కడ లభిస్తుందని. మరి చూడగానే కుక్క మరియు మనిషి ఇద్దరు ఏం చేస్తారు? ఆ విందు భోజనం జరుగుతున్న ప్రదేశాన్ని దగ్గరలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళంతా చూస్తున్నారు ఈ రెండు, ఈ కుక్కను మనిషి, వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరు వెంటనే ఏం చేస్తారు? కుక్క ఏం చేస్తుంది? కుక్క ఎంగిలాకులో ఎక్కడో, అసలు ఎక్కడైనా సరే దూకేసి తినడానికి ప్రయత్నం చేస్తుంది. మనిషి మనిషి లైన్లో వెళ్ళి తినడమో ఇంకేదో ఒక పద్ధతిలోనో వెళ్ళి వాళ్ళని అడగడమో ఏదో చేస్తాడు ఆహారం కావాలని. అసలు ఆ మనిషి కూడా మనిషి కాదనుకోండి, వాడు కూడా కుక్కలాగానే ప్రవర్తిస్తూ పిచ్చివాడు అయితే వాడు కూడా. ఇక్కడ మనం మాట్లాడేది ఒక సాధారణమైన వ్యక్తి గురించి, పిచ్చి వ్యక్తి గురించి కాదు. మనిషి పనిచేయకపోతే వాడు కూడా ఇంకా జంతువులాగానే, ఏమి తెలియదు కదా అతనికి. కాకపోతే ఒక సాధారణమైన వ్యక్తి ఏం చేస్తాడు? ఒక పద్ధతిలో వెళ్ళి అడగడమో లేదా లైన్లో వెళ్ళడం ఏదో చేస్తాడు. ఎందువలన అంటే, ఈ ఇంద్రియాలని అంటే మనకు ఉన్న ఇంద్రియాలను నిగ్రహించగలిగే శక్తి మనుషులకు ఉంది, కానీ జంతువులకు అది లేదు. వాటికి ఆకలి అయితే ఆకలి, కోపం వస్తే కోపం, ఏదంటే అది వెంటనే ప్రదర్శిస్తూ ఉంటాయి. అవి ఏ పని పడితే ఆ పని రోడ్డు మీద కాదు, ఇంట్లో కాదు, ఎక్కడైనా చేస్తాయి. కానీ మనుషులు అలా కాదు, వాటికి ఒక కొంత నిగ్రహణం అనేది శక్తి అనేది ఉంది. ఇది ఒక ముఖ్యమైన తేడా. మనుషులు ఈ విధంగా ఇంద్రియ నిగ్రహం అనేది చేయగలరు, కానీ జంతువులకు అనేది, జంతువులకు అటువంటి ఇంద్రియ నిగ్రహణం అనేది లేదు. అందువల్ల ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. శాస్త్రం ఎప్పుడు కూడా చెప్తుంది ఏంటి? మనసును నిగ్రహించాలి. మనసు ఏమని చెప్తుంది? ఓ అది తిను, ఇది తిను, అక్కడికి వెళ్ళు, వాళ్ళతో మాట్లాడు, ఈ పని చేయి, ఆ టీవీ చూడు, ఆ సీరియల్ చూడు, ఇది చూడు, అది చూడు, రకరకాలుగా మనసు చెప్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? వీటన్నిటిని వల్ల మనకి ఆనందం, నిజమైన ఆనందం అనేది లేదు. దానివల్ల వీటన్నిటి ద్వారా మనకు దుఃఖమే లభిస్తుంది. నిజమైన ఆనందం ఎక్కడుంది? నిజమైన ఆనందం ఎక్కడుందంటే ఈ ఆధ్యాత్మిక జీవనంలో ఉంది. ఏ విధంగా మన ఆధ్యాత్మిక జీవనం గడపగలం, ఆత్మజ్ఞానం ఎలా తెలుసుకోవాలి, ఏ విధంగా మనల్ని మనం సాక్షాత్కారం పొందాలి, భగవంతుని ఎలా అర్థం చేసుకోగలం, భగవంతుని ఏ విధంగా చేరుకోగలం, ఈ ఆలోచనలో ఉంటాడు. ఇంద్రియ నిగ్రహం చేయడం ద్వారా ఈ ఆలోచనలోకి రాగలం. చేయలేకపోయాం అనుకోండి, మనకి ఈ ఆలోచన ఉండదు, అసలు మనకు మనసులోకే రాదు. ఎంతో కొంత ఇంద్రియ నిగ్రహణం ఉంటేనే మనం ఇందులో ముందరకెళ్తాం. మనం ఎంత నిగ్రహించగలమో అంత మన మనసు ఇటువైపు మరల్చగలం అన్నమాట. ఇదంతా ఆధ్యాత్మిక జీవనం అంటే ఏమీ లేదు. మన మనసు రకరకాల భౌతికమైన కోరికలకి వెంట పరిగెడుతూ ఉంటుంది. దాన్ని అటు నుంచి తప్పించి ఆధ్యాత్మిక జీవనంలో భగవంతుడి సేవలో ఉంచడమే మనం చేసేది. అది ఉంటుంది, ఇక్కడ ఉన్న సేపు ఉంటుంది, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళగానే ఇంకా అది పరిగెత్తుంటుంది అన్నమాట, పరిగెత్తుంటుంది. ఎందుకనంటే మన యొక్క నమ్మకం, మన యొక్క విశ్వాసం, ఇక్కడ చెప్పినట్లు కృపణ దురజన విఫల సేవిను కృపణ దురజన. మనం ఏమనుకుంటున్నాం? వీళ్ళందరిని సేవిస్తే, వీళ్ళతో ఉంటే, వీళ్ళతో మాట్లాడితే, అది తింటే లేదా అది చూస్తేనో, ఇంకేదో చేస్తేనో మనకు ఆనందం వస్తుంది అనే నమ్మకం వాటి మీద ఉంది. మనకి విశ్వాసం అక్కడే ఉంది, ఇక్కడ లేదు విశ్వాసం. కాబట్టి విశ్వాసం మనకి, నమ్మకం ఎక్కడుంటే అక్కడికే వెళ్ళిపోతాం. కాబట్టి మన మనసు అందులోనే తిరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు ఈ విధంగా అంటే, అనాది కాలం నుంచి, ఎన్నో కోట్ల జన్మల నుంచి మన మనసు ఏదైతే ఉందో అది ఆ విధంగానే తిరుగుతుంది. దానికి అదే అలవాటు. ఇంకా సాధారణంగా ఇక్కడ ఉన్నసేపు ఇక్కడ బాగానే ఉంటుంది, ఎప్పుడైతే బయటికి వెళ్ళగానే ఇంకా పరిగెట్టడం మొదలు పెడుతుంది అనమాట మనసు. అందువల్లనే ఏం కావాలంటే సాధు సంఘం, వాళ్ళ యొక్క సేవ, వాళ్ళ యొక్క సాంగత్యం, వాళ్ళు చెప్పిన దాంట్లో విశ్వాసం ఉంచడం. మీకు ఇప్పుడు అనుభవం వచ్చింది ఏంటి? కొద్ది సమయం ఇక్కడ ఉంటేనే, ఇది వింటూ ఉంటేనే మనకి ఆనందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మరి దీన్ని నిజంగా ఆచరిస్తే మనకి ఇంకా ప్రశాంతత, నిజమైన ఆనందం, ఆత్మ జ్ఞానం కలుగుతుంది. కాబట్టి దీన్ని ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలి నిరంతరం. ఏ విధంగా అయితే చిన్నపిల్లాడు వెంటనే నడవలేడు, ఫస్ట్ పాకడం, తర్వాత మెల్లగా ఏదో మంచమో లేదా కుర్చీయో ఏదో పట్టుకోవడం ఇట్లా. కాబట్టి మన ప్రయత్నం అనేది ఎప్పుడూ ఆపకూడదు. ఒక రోజుకి మనం ఇందులో సఫలం అవ్వగలం. ఏదో ఒక రోజుకి భగవంతుడి యొక్క కృప వలన, సాధువుల యొక్క కృప వలన. కాబట్టి మనం ప్రయత్నం అనేది నిరంతరం ఆపకూడదు. అంతేగాని ఏదో సర్లేండి, వారంలో ఒక రోజు మనం ఇక్కడ ఒక గంట రెండు గంటలు వచ్చాం, మిగతా సమయం అంతా మనం టీవీయో లేదా ఫ్రెండ్సో సరదాగా టీని సినిమాకి వెళ్దాం లేదా ఇంకేదో చేద్దాం అనుకుంటే అంతే, ఇంకా మళ్ళీ మనసుని మళ్ళీ వాటిలో ఉంచేసాం, మార్చేసాం, అటువైపు మరల చేసాం, ఇంకా మళ్ళీ కష్టమే. మళ్ళీ ఇక్కడికి బుధవారం వచ్చేసరికి మొత్తం మర్చిపోతాం, మళ్ళీ మొదలు. కాబట్టి ఇది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, చాలామంది అనుకుంటారు ఏంటి అపోహ, మేమందరం ఇక్కడ ఉంటే ఇలాగే ఉంటుందండి, మీతో పాటు వచ్చేస్తాం లేదా మీ దగ్గర ఉంచేసుకోండి లేదా ఇంకేదో, కానీ అది అంత తేలిక కాదు. శాస్త్రం కూడా అది అలా చేయమని చెప్పడం లేదు. ఎందువలన, స్త్రీలు ఎవరైతే భార్యగా లేదా తల్లిగా ఉన్నారో వాళ్ళ యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలి. భర్తగా ఉన్న అతను అతని యొక్క ధర్మాన్ని లేదా ఒక పుత్రుడిగా తల్లిదండ్రులను సేవించడం, వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడం, ఇవన్నీ వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ వదిలేయమని చెప్పం. కాకపోతే ఎవరైతే ఇదిగో ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఇలాంటి వాళ్ళని తీసుకెళ్తాం, బాధ్యతలు ఏమి లేవు. కాబట్టి అతను ఒక బ్రహ్మచారిగా ఉండొచ్చు, తప్పులేదు, అది శాస్త్రబద్ధమైంది. అది వస్తాడా రాడా అది వేరే విషయం, ఏం పర్లేదు, వచ్చేస్తాడు. అయితే శాస్త్రం అది చెప్తుంది. దానివల్ల ఏంటి, ఎవరికి శాస్త్రం ఎలా చెప్తుందంటే, చాలామంది అనుకుంటారు ఇవన్నీ వింటే మనం పాడైపోతాం, మన వాళ్ళు పిల్లలు ఇంట్లోంచి పాడి పారిపోతారు, ఇంకెవరు ఉండరు ఇంట్లోని. కానీ అలా చెప్పడం లేదు శాస్త్రం. శాస్త్రం ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విధంగా ఆనందంగా ఉండాలి అనేది తెలియజేస్తుంది. అంతేగాని ఎవరినో పాడు చేయడానికి ఏదో చేయడానికి కాదు, అందరిని కూడా ఏ విధంగా భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళాలి అనేదే తెలియజేస్తుంది శాస్త్రం. కానీ మనం ఏం చేస్తున్నాం, భగవంతు నుంచి దూరంగా వెళ్ళిపోవడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఇంద్రియ భోగంలో పడిపోయి. ఏమిటి మరి శాస్త్రం చెప్తుంది కలియుగంలో, హరినామ 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 ఇవ కేవలం, మీరు ఎక్కడున్నా హరినామం చేయమని చెప్తుంది. అయితే హరినామం చేయాలి మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా. అంతేగాని ఇళ్ళు వాకిలి అన్నీ వదిలేసి వస్తాం, అలా చేస్తేనే చేయగలం అనుకుంటే మనం ఎప్పటికీ చేయలేం. అలా అయితే మరి అందరూ ఇల్లు వాకిలి వదిలేస్తే ఇంకేం ఉండవు, అసలు రాలేరు, అది సంభవం కూడా కాదు మొట్టమొదట. కాబట్టి మనం ఎక్కడున్నాం, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే ఉండి మన యొక్క బాధ్యతలు నిర్వర్తించుకుంటూ హరినామాన్ని చేయాలి. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ప్రశ్నలు సూచనలు. ఆత్మ అంటేనే మనం జీవాత్మ జీవుడు ఉంటే, ఆత్మ అంటే జీవుడు, రెండు ఒకటే. ఆత్మ పరమాత్మ భగవంతుడు మూడు, ఇవి మూడు ఉన్నాయి. పరమాత్మ అంటే మన హృదయంలో భగవంతుడు విష్ణువు చతుర్భుజ రూపంలో ఉంటాడు పరమాత్మ. మనం ఉన్నాం, మన హృదయంలో మనం ఉన్నాం, పరమాత్మ ఇద్దరు ఉన్నారు. అదేవిధంగా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు వైకుంఠంలో ఉంటాడు. పరమాత్మ ప్రతి అణువులో కూడా ఉన్నాడు, ప్రతి అణువులో కూడా పరమాత్మ ఉన్నాడు. అర్థమవుతుందా? ప్రహ్లాదుడు మనం క్రితం వారం చెప్పుకున్నాం, భగవంతుడు ఎక్కడున్నాడంటే ప్రహ్లాదుడు చెప్తాడు ప్రతి అణువులో కూడా ప్రతి దగ్గర భగవంతుడు ఉన్నాడు అని. అదే పరమాత్మ, భగవంతుడు ప్రతి అణువులో కూడా ప్రవేశిస్తున్నాడు, అది అన్నమాట. అది ఆత్మ పరమాత్మ భగవాన్. భగవాన్ అంటే అన్నిటికీ మూలమైన భగవంతుడు. తన యొక్క లీలలు అంటే రామ కృష్ణ నృసింహ వరాహ ఇవన్నీ భగవంతుడి యొక్క అవతారాలు. ఇది మూడు దశలు అన్నమాట మనం ఆత్మలో. అదేవిధంగా పరమాత్మ హృదయంలో ఉన్నాడు భగవంతుడు, భగవంతుడు భగవాన్. ఆత్మ పరమాత్మ భగవాన్ వదంతి తత్తత్వ విదస్తత్వం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే. బ్రహ్మ అన్నారు మీరు, ఏంటి అహం బ్రహ్మాస్మి, నేను ఆత్మని, పరమాత్మ భగవాన్, ఈ మూడు దశలు అన్నమాట. ఇంకా అహం బ్రహ్మాస్మి నేను ఆత్మని, నేను ఆత్మని భగవంతుడి యొక్క సేవకుణ్ణి, నేను ఆత్మని ఈ శరీరాన్ని కాదు, అహం నేను బ్రహ్మాస్మి బ్రహ్మ ఆత్మని, నేను అన్న భావన లేకుండా ఉండదనే లేదు. అహం అంటేనే నేను, నేను ఆత్మని, నేను అనే భావన లేకుండా ఉండాలని చెప్తారు కొంతమంది. భావన లేకుండా ఎప్పటికీ ఉండలేం. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు 4వ అధ్యాయంలో ఏంటని, అర్జున నువ్వు ఎన్నో జన్మలు ఎత్తావు, నేను ఎత్తాను, కానీ నేను అన్నీ గుర్తుంచుకున్నాను, నువ్వు మర్చిపోయావు. అంటే నేననే భావన లేకుండా లేదు, ఉన్నావు, నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు, నేను ఉన్నాను, కానీ నువ్వు మర్చిపోయావు, నేను మర్చిపోలేదు. ఎందువల్ల, నేను భగవంతుణ్ణి, నువ్వు జీవుడివి, కాబట్టి నువ్వు మర్చిపోయే అవకాశం ఉంది. నేను ఏదైతే పూర్తి జ్ఞానం కలిగి భగవంతుడు కృష్ణుడి యొక్క దేహం అనేది మారదు, ఎప్పుడు అదే విధంగా ఉంటుంది. కానీ మన కళ్ళకే చిన్నప్పుడు పుట్టినట్టుగా పెరిగినట్టుగా ఎంత కనపడుతుంది, కానీ అవన్నీ కూడా దివ్యమైన దేహాలు, అవన్నీ కూడా నిత్య లీలలు. అవన్నీ భగవంతుడి యొక్క చిన్న విధంగా ఎలా ఉన్నాడో ఆ విధంగా వైకుంఠంలో గోలోక వృందంలో చిన్నగా ఉంటాడు, పెరిగి ఉంటాడు, ఆ విధంగా పెద్ద అయి ఉంటాడు. ద్వారకలో అన్ని లీలలు ఎప్పుడూ కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ మనం ఈ దేహాలు మారుస్తున్నాం, మన కుక్క దేహం, పిల్లి దేహం, రకరకాల జంతువులు, పక్షులు, ఈ విధంగా అనేక దేహాలు మారుస్తున్నాం. కాబట్టి మనం దేహం ఎప్పుడైతే మారుస్తున్నామో మనం మర్చిపోతాం. భగవంతుడు దేహం మార్చడు కాబట్టి మర్చిపోడు. కాబట్టి నేననే భావన పోవడం అనేది కాదు ఇక్కడ. నేననేది ఉంది, నేను ఉన్నాను, మీరు ఉన్నారు. కానీ మనం అందరం ఏంటి, ఇక్కడ ఏది గుర్తుంచుకోవాలి, మనం అందరం కృష్ణుడి యొక్క సేవకులం, ఇది గుర్తుంచుకోవాలి. కానీ మనం ఏమనుకుంటున్నాం, నేనే అన్నిటికీ మూలం, నాకే అందరు సేవ చేయాలి, నన్నే చేయగొట్టాలి, ఇది భావన. కానీ మనం కృష్ణుడి యొక్క సేవకులం అనే భావన ఉండాలి. ఇదంతా కూడా సంపద అంతా కూడా నాది కాదు, నేను కూడా కృష్ణుడి సేవకుండే, ప్రతిదీ కూడా కృష్ణుడు ఇచ్చిందే నాకు, కాబట్టి ఇది తిరిగి భగవంతుడి సేవలో ఏ విధంగా వాడాలనేది మనం ఆలోచించి మనం భగవంతుడి సేవలో ఉపయోగించాలి, మరియు భక్తుల సేవలో ఉపయోగించాలి. ఎందువల్ల వాళ్ళ ద్వారానే కదా మనం భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతున్నాం. అది అంతేగాని ఇదంతా నాది 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 అనుకుంటే సమస్య. ఇదంతా కూడా మనది, ఇక్కడ ఏది లేదు. ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చాడు. ఎవరికి ఈశావశ్యం ఇదం సర్వం, ఎవరికి ఏది కేటాయించారో వాళ్ళు అది ఉపయోగించుకోవాలి. ఒక వ్యక్తికి ఫలానా ఆవిడ భార్యగా, ఫలానా వ్యక్తి పిల్లలు సంతానంగా, ఫలానా వాళ్ళు తల్లిదండ్రులుగా ఇవ్వడం జరిగింది భగవంతుడు మన యొక్క కర్మ అనుసారంగానే. వాటన్నిటిని ఉంచుకొని ఉపయోగించుకొని వాటన్నిటి ద్వారానే మనం ఏ విధంగా మనం తిరిగి వీళ్ళందరితోటి వీళ్ళందరూ కలిసి భగవంతుడిని ఏ విధంగా సేవ చేయగలరు కృష్ణుడిని. అంతేగాని నాదనే భావన పోవడం అనేది ఉండదు. నేననేది ఎప్పుడూ ఉన్నాను, కానీ నేను ఎవరిని, నేననేది నాది నాది అనేది అహంకారం, మిథ్య అహంకారం. నిజమైన అహంకారం ఏమిటి, నేను కృష్ణుడి సేవకుణ్ణి, నేను కృష్ణుడి సేవకుణ్ణి, ఇది నిజమైన అహంకారం. అప్పుడు మనకి అహంకారం ఉండదు, నేను కృష్ణుడి సేవకుణ్ణి, నేను ఇక్కడ ఏదో నాది భౌతికమైనది, ఇక్కడ ఏదో మేనేజర్నో లేదా పెద్ద పలానా ఆయన భార్యనో లేదా పలానా అతని కొడుకునో లేదా నాకు ఇంకా సంపద ఉందో, ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఇన్ని బంగళాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనవి కాదు, ఇవన్నీ కూడా కృష్ణుడు ఇస్తే వచ్చినాయి, నేను కృష్ణుడి సేవకుణ్ణి, ఇవన్నీ కూడా కృష్ణుడి సేవకే ఉన్నాయి, అది నిజమైన అహంకారం. అహంకారం ఇప్పుడు తీసేయలేం, కానీ మిథ్య అహంకారం నిజమైన అహంకారం. నిజమైన అహంకారం నేను కృష్ణుడి సేవకుణ్ణి, మిథ్యాహంకారం ఇదంతా నాది, నేనే గొప్పవాడిని, నాకు తిరుగులేదు అనుకోవడం. ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు?